దేవుని వాక్యం కోసం కీర్తన గ్రంథము 23వ కీర్తన మొదటి వచనాన్ని చదువుతున్నా. కీర్తన గ్రంథము 23వ కీర్తన మొదటి వచనం చదువుతున్నా. యెహోవా నా కాపురి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయనను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల వద్ద నన్ను నడిపించుచున్నాడు. ప్రార్థన చేసుకుందాం. చదువుబడ్డ వాక్య భాగం నుంచి ప్రభు మనందరితో మాట్లాడినట్లుగా ఆత్మ సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. తనలో ఉంచండి, ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, సర్వాధికారి అయిన ప్రభు, మహిమా స్వరూపి, ఘనమైన పరిశుద్ధమైన ఉన్నతమైన మీ నామమునకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన ఈ దినమును బట్టి, 26వ తేదీని బట్టి, సుదీకాలపు బైబిల్ స్టడీని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఉన్నాం. నిజముగా ప్రభు, నీ పేర్లను అర్థం చేసుకోవడానికి, నీ విశేష లక్షణాలను, గుణ లక్షణాలను అర్థం చేసుకోవడానికి, మా అవగాహనలు ఎదగడానికి, మా ఆరాధనలు ఎదగడానికి మీరు మా మీద కనికరపడి అనేక పేర్ల ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. మరొకసారి ప్రభువా, మీ పేరు ఆయన కాపురి అని అర్థం చేసుకోవడానికి, యెహోవా రాహగా మీరు ప్రత్యక్షపరచుకుంటున్నందుకే మిమ్మల్ని స్తుతిస్తూ, ప్రభువా మేము జ్ఞానాన్ని సంపాదించుకునేవారుగా కాక, ప్రభు మా ఆత్మీయ జీవితానికి ప్రయోజనకరంగా బైబిల్ స్టడీని మీరు మార్చండి. మా ప్రభు మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీరు మా కాపరి నొప్పుకుంటూ ఉన్నాం. మేము ప్రభువా మీ మందగా ఒప్పుకుంటూ ఉన్నాం. మీరు మేపు గొర్రెలుగా ఒప్పుకుంటూ ఉన్నాం. ఉదయకాలం అందరినీ ప్రభువా మీ వాక్య ఆహారం చేత తృప్తిపరచండి. వచ్చిన వారికి స్తోత్రాలు, రావలసిన వారిని జ్ఞాపకం చేసుకోండి. మీ ప్రజలు కాపరు లేని, గొర్రెలు వలే ఇసుకి ఉండగా అందరినీ సమకూరుస్తూ ఉన్నారు. ఆదివారం భక్తుల నుంచి అనుదిన భక్తులకి నడిపించి రోజు వాక్యాన్ని సమృద్ధిగా మీరు అనుగ్రహిస్తూ ఉన్నారు, బలపరుస్తూ ఉన్నారు. మరొకసారి మీ మంచితనానికి స్తుతులు చెల్లిస్తున్నాం. సైబర్బాస్ అహ్మాస్ ఉదయకాలం మమ్మల్ని ఆరాధనలోకి నడిపిస్తూ ఉండగా వారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఇదిన ముందు హైదరాబాద్ సహవాసం ద్వారానే హైదరాబాద్ మెడికల్ సహవాసాన్ని కట్టడానికి మీరు ఇష్టపడుతున్నందుకు స్తోత్రాలు. సాయంకాలం ప్రతిష్ట ఆరాధనలో మీ సన్నిధి సమృద్ధిగా మృదయం చేయండి. మధ్యాహ్నం స్త్రీల ఐక్య ఆరాధనలో మీ సన్నిధిని తోడుగా ఉంచండి. ఉదయాన్నే మీ సన్నిధిలోకి వచ్చాం దేవా, మమ్మల్ని దర్శించండి. నాతో మాతో మీరు మాట్లాడండి. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, అందరికీ యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో మరొకసారి ఉదయకాలపు శుభాలు తెలియజేస్తా ఉన్నాను. మనం ప్రత్యేక రీతిలో ప్రతి బుధవారం బైబిల్ స్టడీ కలిగి ఉన్నాం. అందులో భాగంగా కొన్ని దినాలుగా మనం దేవుని పేర్లను, వాటి అర్థాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఆల్మోస్ట్ 13 పేర్లు ఆయన ఒక దేవుడే, కానీ ఆయన విశేషమైన గుణ లక్షణాలను అర్థం చేసుకోవడానికి 13 పేర్లు స్టడీ చేస్తూ వచ్చాం. ఇందులో ఇది ఆయన పేర్లను అర్థం చేసుకోవడంలో చివరి అంశం. తర్వాత మనం నేమ్స్ ఆఫ్ గాడ్ స్టడీలో నుంచి నేచర్ ఆఫ్ గాడ్, దేవుని పేర్లను అధ్యయనం చేసి ముగించుకొని దేవుని యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి ఆయన గుణ లక్షణాలను పేర్లు ద్వారా కాకుండా నేరుగా రాయబడ్డ విషయాన్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. జస్ట్ ముగింపు పేర్ల మీద స్టడీలో ముగింపు అంశం కాబట్టి జస్ట్ ఒకసారి మనం గతంలో ధ్యానం చేసిన విషయాలు జ్ఞాపకం చేసి ఈ ధ్యానంలోకి వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉన్నారు. అందులో ఎలోహిం, సృష్టికర్త అయిన దేవుడు, ద గాడ్ ఆఫ్ క్రియేషన్, ఆయన ఎలోహిముగా మనం చూడగలిగాం. అట్లాగే ఆయన యెహోవా, ఐ యామ్ హూ ఐ యామ్, ఉన్న దేవుడు, భూతవర్తమాన భవిష్యత్ కాలాల్లో ఏకరీతిగా ఉండే దేవుడు అన్న విషయాన్ని చూడగలిగాం. అట్లాగే అధోనై, హీ ద లార్డ్, ప్రభువు ప్రభువు అన్న విషయాన్ని ధ్యానం చేశాం. యెహోవా జీరే, ఆయన ద లార్డ్ అవర్ ప్రొవైడర్, ఆయన చూచుకుని దేవుడు. అలాగే యెహోవా షాలోమ్, ద లార్డ్ ఈజ్ పీస్, సమాధానకర్త అయిన దేవుడు. యెహోవా నిస్సీ, ద లార్డ్ మై బ్యానర్, ఆయన ధ్వజము, విజయాన్నిచ్చే దేవుడు. అట్లాగే యెహోవా రాఫా, స్వస్థపరచు దేవుడు, ద లార్డ్ హూ హీల్స్. ఎల్ ఎల్యో, ద మోస్ట్ హై గాడ్, సర్వోన్నతుడైన దేవుడు. మీకు అర్థం కావడానికి నేను జస్ట్ స్క్రీన్ కూడా డిస్ప్లే చేస్తున్నాను. మీరు మధ్యలో ఏదైనా అంశం మిస్ అయి ఉంటే ఇవన్నీ కూడా ఎస్ఎఫ్జే వెబ్సైట్ లో ఎప్పటికప్పుడే అప్లోడ్ చేస్తా ఉన్నారు. మీరు మళ్ళా మీ స్టడీ కొరకు వినొచ్చు, ఎవరికైనా మీరు షేర్ చేసుకోవాలనుకుంటే రికార్డింగ్ షేర్ చేయొచ్చు. జనరల్ గా తర్వాత వినటం, తర్వాత షేర్ చేయడాన్ని నేను సజెస్ట్ చేయను. కారణం, సంగముగా కూడుకొని ఆరాధించడం, ధ్యానం చేయటం మంచిది. రెండోసారి మూడోసారి వినాలంటే వెబ్సైట్ ను వాడుకుంటాం అంతే. అంతే తప్ప ఏకకాలంలో ఇద్దరు ముగ్గురు కూడి ఉంటే అక్కడ నేను ఉంటానన్నాడు కాబట్టి కూడి ఆరాధించడం మనం నేర్చుకుంటున్నాం. అది మన ఆత్మీయ జీవితానికి మంచిది. కాబట్టి అందులో ఇవన్నీ మీకు వెబ్సైట్ లో అందుబాటులో ఉంచాం. ఇది ఎలోహిం, ద లార్డ్ ఈజ్ క్రియేటర్, అధోనై, హీ ద లార్డ్, ఎల్ ఎల్యోన్, ద మోస్ట్ హై గాడ్, ఎల్ రోయి, చూచుచున్న దేవుడు, ఎల్ శద్దాయ్, సర్వశక్తిమంతుడు, ఎల్ ఒలాం, నిత్యుడగు దేవుడు, జెహోవా అయాం హూ అయాం, ఉన్న దేవుడు, యెహోవా ఈరే, చూచుచున్న దేవుడు, యెహోవా షాలోమ్, సమాధానకర్తయగు దేవుడు. యెహోవా షాలోమ్ రెండు పార్ట్స్ స్టడీ చేశాం. యెహోవా నిస్సీ, ధ్వజము, బ్యానర్, విజయం ఇచ్చే దేవుడు. యెహోవా షమ్మ, ఆయన నివసించే దేవుడు, ఆయన ఉండు స్థలం. యెహోవా రాఫా, స్వస్థపరచు దేవుడు. యెహోవా మెకదేశం, పరిశుద్ధపరచు దేవుడు. లాస్ట్ వీక్ మనం స్టడీ చేసింది యెహోవా షబోత్, సైన్యములకు అధిపతియగు యెహోవా, హీఈస్ ద లార్డ్ ఆఫ్ సైన్యములకు అధిపతి, దాన్ని మనం చూడగలిగాం. ఈరోజు మనం స్టడీ చేస్తున్న అంశం యెహోవా నా కాపరి, యెహోవా రాహో, RAAH, యెహోవా నా కాపరి అన్న అంశాన్ని ఈరోజు మనం స్టడీ చేస్తా ఉన్నాం. ఈ స్టడీలో తోటి మనం ఆయన పేర్లను, అధ్యయనాన్ని ముగించుకుంటాం. తర్వాత ఆయన గుణ లక్షణాలను అర్థం చేసుకోవడానికి వెళ్తాం. నిజంగా వ్యక్తిగతంగా నేను సాక్ష్యం ఇవ్వగలను, నా ఆరాధనకి సహాయకరంగా ఈ స్టడీ ఉంది. నేను ఎక్కువగా దేవుణ్ణి, ఎక్కువగా నేను నా ప్రార్థనలో, వ్యక్తిగత ప్రార్థనలో, నా ఆరాధనకి సహాయకరంగా ఆయన పేర్లను అర్థం చేసుకోవడం బాగుంది. దేవుడు అన్న ఆ పదం అంత స్పష్టతనివ్వదు, కానీ ఆ దేవుడు ఎంత విశేషమైన వాడో ఈ పేర్లు చెప్తా ఉన్నాయి. ఈ పేర్లను అధ్యయనం చేస్తున్నప్పుడు సిచ్యువేషనల్ గా ఎవరి కొరకైనా ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళున్న పరిస్థితిని బట్టి ఆయన ఏమై ఉన్నాడు, అనారోగ్యంతో ఉంటే యెహోవా రాఫా అని మనం ప్రార్థన చేసి ఆ నామంలో వారిని ధైర్యపరుస్తాం. అట్లాగే వారు భయాలతో ఉంటే యెహోవా షాభోత్, ఆయన సైన్యములకు అధిపతి యెహోవా, చీకటి మీద దురాత్మల మీద అన్నిటి మీద ఆయన సైన్యం ఎంత గొప్పదో, ఎంత బలవంతుడైన దేవుడో. కాబట్టి ఈ పేర్లు ఆరాధనకు సహాయకరంగా ఉంటాయి. కాబట్టి అల్టిమేట్ గా మనం ఆరాధనలో ఎదగడానికి, అవగాహనలో ఎదగడానికి ఈ పేర్లు మనం ఆరాధనలో మీరు వాడుకోగలిగితే గుర్తుంటే, మీరు బోధించడానికి వాడుకుంటే ఇంకా బాగా గుర్తుంటాయి. సరే, చివరిగా ఈరోజు మనం జెహోవా రాహ అన్న అంశాన్ని స్టడీ చేయబోతా ఉన్నాం. జెహోవా రాహ, యెహోవా నా కాపరి. ఈ 23వ కీర్తన మనకు బాగా పరిచయం, బాగా సుపరిచయం. 23వ కీర్తన మనం కంఠస్థం కూడా, చిన్నపిల్లలు కూడా సండే స్కూల్ నుంచి కూడా మనం పిల్లలకి నేర్పిస్తూ ఉంటాం. ఆయన 23వ కీర్తన బాగా తెలుసు. అక్కడ ప్రాముఖ్యంగా యెహోవా నా కాపరి అన్న మాట దగ్గర దీన్ని మనం చాలా విషయాలు 23వ కీర్తనలో రాయబడ్డాయి. ఎలాగైతే పశువులకు కాపరి ఎంత అవసరమో, వాటికి దప్పికేస్తే నీళ్ళిస్తాడు, వాటికి ఆకలేస్తుందని పచ్చిక దగ్గర తీసుకువెళ్తాడు, దుష్ట మృగాలు దాడి చేస్తున్నప్పుడు దాడి చేయకుండా కాపరి ప్రొటెక్షన్ ఇస్తాడు, అవన్నీ మనం 23వ కీర్తనలో చూస్తాం. 23వ కీర్తనే కాకుండా దేవుడు ఈ హెబ్రియల కల్చర్, వాళ్ళు గొర్రెల కాపరులు తెలుసు, వాళ్ళ వృత్తిని బట్టి గొర్రెల కాపరులు కాబట్టి కాపరి బాధ్యతలు ఏంటో తెలుసు. కాపరత్వం కింద ఉంటే, కాపరి కింద ఉంటే గొర్రె ఎంత భద్రంగా ఉంటుందో తెలుసు. కాపరి ప్రొటెక్షన్ లోంచి బయటకు వెళ్తే ఎంత వల్నరబుల్ గా, డేంజరస్ కండిషన్ లోకి వెళ్తాదో కూడా వాళ్ళు తెలుసు. కాబట్టి దేవుడు ఆ తన్ను తాను గొర్రెల కాపరిగా, పశువుల కాపరిగా ఆయన పోల్చుకుని మాట్లాడుతున్న ఈ మాటలు, ఆయన తన ప్రజలను ఎట్లా చూస్తున్నాడో పరిచయం చేసుకోవటం మనం దీన్ని అర్థం చేసుకోవాలి. 78వ కీర్తన 52వ వచనాన్ని చదువుదాం. 78వ కీర్తన 52వ వచనాన్ని చదువుదాం. అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకొని పోయెను. ఒకడు మందను నడిపించినట్లు అరణ్యములో ఆయన వారిని నడిపించెను. గొర్రెలను నడిపించినట్లుగానే ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు బానిసత్వం నుంచి వాగ్దాన భూమికి నడిపించినప్పుడు ఎలా నడిపించాడట, ఆయన కాపరు వలె మందను నడిపించినట్లుగా నడిపించాడు అని తను పోల్చుకుని మాట్లాడుతూ ఉన్నాడు. 80వ కీర్తన మొదటి వచనం ఇశ్రాయేలునకు కాపరి చెవియొక్కును, మంద వలె యోసేపును నడిపించువాడా. అక్కడ ఆయన ఇశ్రాయేలునకు కాపరిగా మందను నడిపిస్తున్నట్టుగా, ఇశ్రాయేలు నడిపిస్తున్నట్టుగా కూడా మాట్లాడుతున్నాడు. 95వ కీర్తన 6వ చరణం ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఆయన మన దేవుడు అంటూ మనం ఆయన గొర్రెలం, ఆయన మేపు గొర్రెలం, ఆయన పాలించు ప్రజలం, ఆయన మన కాపరి. ఎక్కువగానే దేవుడు తను తాను కాపరిగా, తను తాను కాపరిగా మనల్ని తన మందగా, తన గొర్రెలుగా ఆయన మాట్లాడడానికి ఇష్టపడ్డాడు. 100వ కీర్తనలో కూడా మాట చూస్తాం. 3, యెహోవాయే దేవుడని తెలుసుకునడి, ఆయనే మనల్ని పుట్టించను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము, ఆయన మేపు గొర్రెలము. ఇక్కడ కీర్తన గ్రంథంలో మనం అర్థం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన ఇంకొక మాట ఏమిటంటే, ఎక్కువ కీర్తనలు రాజైన దావీదు చేత రాయబడ్డాయి. దావీదు పశువుల కాపరి, దావీదే కాదు మోషే పశువుల కాపరి, అబ్రహాము పశువుల కాపరిగా ఉన్నాడు. అందుకే ఈ ఇస్రాయేలీలు పశువుల కాపరులు వాళ్ళకి బాగా అర్థమవుతుంది. ఈవెన్ మనకేమి పశువులను ఎరగని వారం కాము, మనకు కూడా బాగా తెలుసు. మనకు తెలిసిన భాషలో ఆయన మాట్లాడడానికి ఆయన ఈ పదాలను ఆయన అర్థం చేసుకోవడానికి వాడుతూ ఉన్నాడు. కాబట్టి యెహోవా రాహ, యెహోవా కాపరి, ఆయన కాపరి అన్నది మనకు అర్థం కావాలి. యెషయా గ్రంథంలో ఆయన చాలా విషయాలు మాట్లాడాడు. యెషయా గ్రంథం ఈ 40వ అధ్యాయము 11వ వచనం. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 11వ వచనంలో ఆ గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును. గొర్రెల కాపరి వలె, గొర్రెల కాపరితో పోల్చుకొని మాట్లాడుతున్నాడు. ఎట్లా నడిపిస్తాడు, ఎలా మేపుతాడు, ఇక్కడ మేపడం ఫీడింగ్ కొరకు, ఫీడింగ్ కొరకు రాయబడుతున్న మాట. 23వ కీర్తనలో కూడా మాట చూస్తాం, ఆ పచ్చి గల చోట్ల ఆయనను పరుండజేయును. ఫీడింగ్, పోషణ, పోషణ. చాలా సార్లు మనం మన పిల్లలు మనమే పోషిస్తున్నాము అని అనుకుంటాం. మనం కూడా ప్రభుత్వం చేత పోషించబడుతున్నాము, ఉద్యోగస్తులం కాబట్టి, జీతాలు తీసుకుంటున్నాం కాబట్టి ప్రభుత్వం మనల్ని పోషిస్తూ ఉంది, కంపెనీ మనల్ని పోషిస్తూ ఉంది. పెళ్లి చేసుకున్నాడు కాబట్టి భర్త పోషిస్తున్నాడు, కన్నారు కాబట్టి అమ్మా నాన్న పోషిస్తున్నారు అని మనం అనుకుంటాం. కానీ గాడ్ ఈజ్ అవర్ ప్రొవైడర్, ఆయనే మన పోషకుడు. ఆయన వర్షాలు కురిపించకపోతే, ఆయన పంటలు పండించకపోతే, ఆయన ఋతువులు రప్పించకపోతే, ఆయన జలధారలను పుట్టించకపోతే మనం పోషించబడడం అసాధ్యం. ఆయనే మన పోషకుడు. ఈ సత్యాన్ని ఎప్పుడూ మనం మర్చిపోకూడదు. ఆ విషయాలు అందుకే ఆయన ఎప్పుడు మనం జ్ఞాపకం చేస్తున్నమాట, నేను మీ పోషకుడిని. చాలా సార్లు దుష్టుడు మనల్ని మోసం చేసేది ఇక్కడే, మనల్ని మోసం చేసేది ఇక్కడే. మనం రొట్టె వల్ల జీవిస్తున్నాము అని చెప్పడానికి ట్రై చేస్తున్నాడు. నువ్వు బ్రతికేది భోజనం వలన, నీ కాయా కష్టాన్ని నువ్వు తిని బ్రతుకుతున్నావు, నీ రెక్కల కష్టంతో నువ్వు బ్రతుకుతున్నావు, నువ్వు నీ చేత పోషించబడుతున్నావు, నీవు భర్త చేత పోషించబడుతున్నావు, నీ పేరెంట్ చేత పోషించబడుతున్నావు, నువ్వు కంపెనీ చేత పోషించబడుతున్నావు అని దేవుడు పోషకుడు అన్న విషయాన్ని మనం మర్చిపోయేటట్లుగా ట్రై చేస్తాడు, మర్చిపోయేటట్లుగా ట్రై చేస్తాడు. ఎప్పుడైతే మనం దేవుడు మనల్ని పోషిస్తున్నాడు అన్న విషయాన్ని మర్చిపోతామో, నాకు చాలా సార్లు అనిపిస్తుంది, ఈ గవర్నమెంట్ సెక్టర్ లో పనిచేస్తున్నాం కాబట్టి 100 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉంటే 100 మెంబర్స్ డ్యూటీకి అటెండ్ అవుతారు. మార్నింగ్ 9కి రమ్మంటే 9కే వచ్చేస్తారు. నైట్ 9 దాకా డ్యూటీ చేయాలంటే చేస్తారు. ఆంధ్రాలో అసెంబ్లీలు స్టార్ట్ అయ్యి ఆ డ్యూటీలో ఉన్నాం. ఈరోజు ఫెస్టివల్ ఉంది, ఆ డ్యూటీకి చాలా మంది వెళ్తున్నారు. పరిగెడతారు, పరిగెడతారు. ఎందుకు అట్లా పరిగెడుతున్నారు? పోషణ ఎక్కడి నుంచి వస్తుంది? ప్రభుత్వం నుంచి వస్తుంది. జీతం ఇస్తున్నారు, జీతం ఇస్తున్నారు కాబట్టి ఎక్కడికైనా వెళ్తాము, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాము, ఏం చేయమంటే అది చేస్తాం. కానీ బైబిల్ అంటుంది, గాడ్ ఈజ్ యువర్ ప్రొవైడర్, ఈజ్ ద ప్రొవైడర్. ఆయన కదా పోషకుడు, ఆయన కదా పోషకుడు. ఈ సత్యం మనకు అర్థం కాకపోతే మనం పొట్ట చేత పట్టుకుని ఎట్లా పరిగెడుతున్నాము, పొట్ట చేత పట్టుకుని ఎట్లా పరిగెడుతున్నాము, ఆ పరిగెట్టే విధానం మారుతుంది. ప్రభువు కోసం పరిగెట్టడం అలవాటు చేసుకోవడం మంచిది. ప్రభువు కొరకు ప్రభువు మీద ఆనుకోవడం మంచిది. బైబిల్ చాలా కఠినంగా మాట్లాడుతుంది ఈ మాటల దగ్గర. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ఈ మాట చదవాలి. 3వ అధ్యాయము 19వ వచనం. 3:19, నాశనమే వారి అంతం. వారికి భాషలో మాట్లాడాలంటే మట్టి కొట్టుపోతారు, నాశనం అయిపోతారు అన్నట్టుగా ఉంది అన్నమాట. నాశనమే వారి అంతం. ఎందుకు? వారి కడుపే వారి దేవుడు. దేవుడి స్థానాన్ని కడుపుకిచ్చేశారు. కాబట్టి ఏదైతే భర్త వల్ల పోషించబడుతున్నాను, తల్లిదండ్రుల వల్ల పోషించబడుతున్నాను, ఉద్యోగం వల్ల పోషించబడుతున్నాను అని దేని మీద అయినా సరే ఆధారపడి వెళ్తా ఉంటే అవన్నీ ఫేడ్ అయిపోతాయి. ఒకానొక రోజు రిటైర్డ్ అయిపోవాలి, ఒకరోజు భర్త వెళ్ళిపోతాడు, ఒకరోజు అమ్మా నాన్న దూరం అయిపోతారు, ఒకరోజు కష్టపడడానికి ఒంట్లో బలం ఉండదు, శక్తి ఉండదు. గాడ్ ఈజ్ అవర్ ప్రొవైడర్ అన్న సత్యం హృదయంలో నాటుకోకపోతే 3 పూట్ల భోజనం చేస్తున్నప్పుడు ఆయన ఎందుకు స్తుతిస్తాం? ఈవెన్ పోషణ కేవలం తినే తిండి వల్లే కాదు, ఆక్సిజన్ వల్ల, వాటర్ వల్ల, కావలసినవన్నీ 23వ కీర్తన శాంతికరమైన జలముల వద్ద ఆయనను పరుండజేయను. నీరు, గాలి, కావలసినవన్నీ జనరల్ గా వయసు పైబడే కొద్దీ తెలుస్తూ ఉంటది. బండి బోరుకు వస్తుంది, ఒక్కొక్క పాటు వీక్ అవుతా ఉంటది. ఆ చిన్న చిన్నవే, పెద్దదేం కాదు. కిడ్నీలో చిన్న స్టోన్ వచ్చింది అనుకోండి, కాళ్ళు చేతులు ఎలా కొట్టుకుంటారంటే ఎంత గెలవల్లాడతారో. ఏంది ఆ చిన్న స్టోన్ కేనా? ఏదో నిన్న ఏదో విన్నాను, ప్లేహం క్యాన్సర్ అట. ప్లేహం ఎంత ఉంటది? అంగులో ఉంటది, వెల్లుల్లిపోయి రేఖ అంత ఉంటది. దానికి ఏమైనవుతుంది? ఏమవుతుంది? ఏముండదు దానికి. దేవుడు శరీరాన్ని ఇచ్చాడు, దేవుడు శరీరానికి కావలసిన అన్నిటిని అందిస్తున్నాడు. మనం ఇక్కడ ఆయన ప్రొవైడర్, ఆయన మేపుతున్నాడు, ఆయన పాలిస్తున్నాడు, ఆయన పెంచుతున్నాడు, ఆయన పోషిస్తున్నాడు అన్న సత్యాన్ని మనం హృదయంలో బలంగా నాటుకోవాలి, అదే పిల్లలకి నేర్పించాలి. అలా కాకుండా సాతాన్ యేసుక్రీస్తు ప్రభుతో మాట్లాడుతూ ఉన్నాడు, రాళ్లను రొట్టిగా చేసుకుని తిను, రాయిని రొట్టిగా చేసుకుని తిను. ఎవరి వల్ల బ్రతికేది? నీ రెక్కల కష్టం. రాళ్లు కొట్టుకొని కష్టపడి బతుకుతున్నావు, దేవుడు పోషిస్తున్నాడు, అబద్ధం కాదు. నువ్వే నీ కుటుంబాన్ని పోషిస్తున్నావు, నువ్వే నిన్ను పోషించుకుంటున్నావు అని చెప్పి ఎంతగా దేవుడి మీద ఆధారపడకుండా వాడు మనం డైవర్ట్ చేస్తున్నాడు. ఈవెన్ ఆదికాండం ఏమంటుందంటే, ఆయన పండించుకునే పని, వండుకునే పని, కష్టపడే పని, నాగల పెట్టే పని ఇవేం లేవు. ఆంధ్రాలో బడ్జెట్ సెషన్ స్టార్ట్ అయ్యాయి. సో ప్రభుత్వం ఏం చేస్తుందంటే, రైతులకి కావలసిన టెక్నాలజీ, రైతులకు కావలసిన అన్ని ఇచ్చి వాళ్ళకి లాభాలు రావాలి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగాలి, అందరూ బాగుండాలి, గ్రోత్ రేట్ లో ఉండాలి, హ్యాపీ ఇండెక్స్ లో పెరగాలి, ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు. మంచిదే, అట్లాగా అనుకోవటం మంచి ప్రభుత్వమే, కాని పరిష్కారం కావు అవేవి కూడా, శాశ్వత పరిష్కారం కావు. ఆది కాండం ఏమంటుందంటే, దేవుడు చూపునకు మంచిది, ఆహారంకు మంచిదైన ప్రతి వృక్షమును ఆయన మొలిపించాడు, ఆయన అనుగ్రహించాడు. పోగొట్టుకున్నాం, శ్రమ తెచ్చుకున్నాం, కష్టాన్ని తెచ్చుకున్నాం, నాన్న ఆగచాట్లు పడాల్సి వస్తా ఉంది. అందుకే ఆది కారణం 1-2 అధ్యాయులు ఎలా కనబడతాయంటే, ఇంట్లో ఉన్నప్పుడు నాన్న దగ్గర ఉన్నప్పుడు అసలుకి లోటే లేదు, అన్ని సమృద్ధిగా ఉన్నాయి. ఇంట్లోంచి మెడ పెట్టుకుని బయటికి ఏం చేస్తే వీధిని పడతాం, రోడ్ను పడతాం, కడుపు కాలుతా ఉంటది. అదే జరిగింది. నాన్న విలువ అర్థం కాల, కూర్చోబెట్టి మేపుతా ఉంటే కళ్ళు నెత్తికెక్కుతాయట కదా. చాలా సార్లు పిల్లలకి ఈ ప్యాంపరింగ్ వల్ల మానడు ప్రేమ బాగా చూసి బాగా చూసి బాగా చూసేసరికి ఒకనొక రోజు వస్తుంది, వాడి కళ్ళు ఎంత బాగా నెత్తికెక్కుతాయంటే నిన్నెవడు కనమన్నాడు, నిన్నెవడు పెంచమన్నాడు, నిన్నెవడు చదివించమన్నాడు అని అడిగే పరిస్థితికి వస్తుంది. నిజంగా ఏం చేయాలంటే బయటికి ఎంటేయాలి, రోడ్డు మీద పెట్టాలి. అప్పుడు అర్థమవుతుంది ఎంత కష్టమో, ఎంత బాగా కష్టపడి పెంచుతున్నారో అందరి విలువ అర్థమవుతుంది. ఏదేం తోటలు అదే జరిగింది. విలువ అర్థం కాల, ఎలా తిన్నారా? ఆహా, తిన్నావు తినలేదని చెప్పట్లా, నువ్విచ్చావు ఆ స్త్రీ నాకు ఇచ్చింది, నువ్వు పంపించావు ఆ సర్పం నన్ను మోసం చేసింది. డైరెక్ట్ గా నేను తిన్నానని చెప్పేది లేదు, అంత డొంక తిరగడం మాటలు. ఇక వాళ్ళకి పాఠం చెప్పాలనుకున్నాడు, బయటికి గెంటాడు ఆయన. లూకాసువార్త 15వ అధ్యాయంలో కూడా ఆ ప్రాడిగల్స్ అండ్ పారబుల్, తప్పిపోయిన కుమారుడు ఉపమానం ఏం చెప్తుంది అంటే, వాడికి మామూలుగా లేదు, కండకావరం. నాకు ఆస్తులు వచ్చి వాట ఇచ్చే అంటాడు, నీకెక్కడ ఆస్తాం లేదు ఈ పెద్ద ఆయన ఇచ్చేసాడు. పోయాడు, ఇష్టం వచ్చినట్టు తిరిగాడు, అమ్ముకొని దూరంగా పోయి ఇష్టం వచ్చినట్టు తిరిగాడు, మొత్తం అంతా నమిలేశాడు. చివరికి ఏమీ లేదు, ఇప్పుడు కష్టపడడానికి జాబ్లో జాయిన్ అయ్యాడు. ఏం జాబ్ చేస్తున్నావు బాబు అంటే, పందులు మేపే పని. సరిపోవట్లా, కడుపు కాలిపోతుంది, చచ్చిపోతున్నాడు. నిజంగా ఈ కూలి పని చేసే వాళ్ళని చూస్తేనండి, అగ్రికల్చర్ లో కూలీలు ఉంటారు కదా, ముఠాలు మేసే కూలీలు ఉంటారు కదా, లేకపోతే ఈవెన్ ఈ బట్టల షాపులు పనిచేస్తారు కదా, అబ్బా నిలువుకాళ్ళ ఉద్యోగం, 12 గంటలు అట్లా నిలబడాలి. కింద కూర్చుంటే ఏదైనా కొంచెం రిలాక్స్ అయితే ఏమాత్రం దయాదాక్షిణ్యం లేకుండా గుర్రమని చూస్తారు. జీతం ఇస్తున్నాగా 12 గంటలు నిలువుకాళ్ళ ఉద్యోగం, ఆ ఎండలో ఆ పని చేస్తూ ఉంటే అన్ని పనుల కంటే చాలా కష్టం. దేవుడు ఆదికాండ 3వ అధ్యాయం 17వ వచనంలో నీ ముఖపు చెమట కాచి ఆహారం తిందు అన్న మాట అర్థం కావాలంటే పొలం పనికి వెళ్ళాలి. ఎంత ఘోరంగా ఉంటుందో. ఆయన మన పోషకుడు. అందుకే 23వ కీర్తన ఎంత ఆదరణిస్తుంది అంటే, హీఈస్ మై షెపర్డ్, యెహోవా నా కాపరి. ఆయన నాకు పచ్చికనిస్తున్నాడు, ఆయన నన్ను సమాధానకరమైన స్థలంలో జలముల వద్ద పరుండి చేస్తున్నాడు. హీఈస్ మై ప్రొవైడర్, హీఈస్ మై షెపర్డ్, మై షెపర్డ్. పిల్లరా, అర్థం చేసుకుందాం. ఆ తప్పిపోయిన కుమారుడు వరకు బుద్ధి వచ్చింది, తిరిగి తండ్రి దగ్గరికి వచ్చాడు. అక్కడ ఒక మాట ఉంటుంది అండి, భలే ఉంటుంది ఆయన ప్రొవైడర్ అని చెప్పడానికి. లూకాసు వార్త 16వ అధ్యాయం 16 వచనం కూడా, 16 17. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడని గాని ఎవడూ వాడికి ఏమీ ఇయ్యలేదు. పందులు పొట్టు కూడా దొరకట్లా. అయితే వాడు బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి వద్ద ఎంతో మందికి కూలి వాడక అన్నం సమృద్ధిగా ఉంది. మా నాన్న దగ్గర కూలి వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. పని వాళ్ళలాగా లేరు. మిగిలిపోయిన తర్వాత మిగిలిన ఆ ఇంగిలి తినే వాళ్ళ లేరు మా నాన్న దగ్గర. పని వారికి ఆహారం సమృద్ధిగా ఉంది. ఆయన ఇక్కడ మాట కంప్లీట్ చేశారు, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను, లేచి నా తండ్రి వద్దకు వెళ్తాను. దట్ వాజ్ ద వైజ్ డెసిషన్. నేను అనుకుంటానే, ఏదేం తోటలోంచి ఆయన ఏం చేశాడు, ఆదాము అవ్వను బయటికి గెంటేశాడు. బయటికి గెంటేస్తే ఏం చేయాలి, మేము ఎక్కడికి పోతాం? అసలు తప్పు చేసినప్పుడు కాలు మీపడి అయా తప్పు అయిపోయింది క్షమించండి అంటే ఎంత బాగుండేది. వచ్చాడుగా మళ్ళా తప్పు చేశారని తెలిసిన తర్వాత కూడా ఎందుకు రావాలి, ఎందుకు అడగాలి, గెంటేద్దామని కాదు. గేమ్ చేద్దామని కాదు. సో గేమ్ చేసాడు, ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళకుండా అక్కడే కూర్చోవాలి. మేమెక్కడ పోతాం, తప్పైంది, క్షమించండి, ఇంకోసారి చేయం. ఒకవేళ కోపంగా ఉంటే ఒక రోజంతా బయట నిలబెట్టండి, నాలుగు దెబ్బలు కొట్టండి, మేమెక్కడ పోతాం, ఎంత బాగున్నాం, ఆహా, మేమేంటో చూపిస్తాం, మేమెంత పోటుగాలమో చూపిస్తాం, మా కాలు మేము నిలబెడతాం. ఆయనకు దూరంగా వెళ్ళి ఏం చేస్తాం, ఎండిపోతాం, చచ్చిపోతాం. ఆయనకు దూరమే మనం ఏం చేయగలం, ఏమి చేయలేం. వాళ్ళు అక్కడ నిలబడలేదు, పోయారు, తిరిగి వెనక్కి రాలేదు. ఏం చేశారట, బాబేర్ గోపురాన్ని కట్టుకుంటాం, పేరు సంపాదించుకుంటాం, మేమేంటో ప్రూవ్ చేస్తాం, బాగా చదువుకుంటాం, పెద్ద పెద్ద ఉద్యోగాలు సంపాదిస్తాం, మేమేంటో ప్రూవ్ చేసుకుంటాం, వ్యాపారాలు చేస్తాం, డబ్బులు బాగా సంపాదిస్తాం, మేమేంటో ప్రూవ్ చేస్తాం. ఏంటి ప్రూవ్ చేసేది, బూడిదే. డబ్బు జీవితానికి పరిష్కారం ఇస్తుందా, చదువు జీవితానికి పరిష్కారం ఇస్తుందా? ఆయన దగ్గర తప్ప ఇంకెక్కడ పరిష్కారం లేదు, ఆయన దగ్గర తప్ప ఇంకెక్కడ పరిష్కారం లేదు. వాడు చేసిన తెలివైన పని, బుద్ధి వచ్చిందట, మా నాన్న దగ్గరికి వెళ్తాను, మా నాన్న దగ్గరికి వెళ్తాను. చాలాసార్లు అనిపిస్తుంది. బైబిల్ ఏమంటుందంటే, చావుని మరణాన్ని బైబిల్ ఏమంటుందంటే, తిరిగి నాన్న కలుసుకునే అవకాశం. 91:3 మాట ఉంటుంది, నరులారా తిరిగి రండి, కమ్ బ్యాక్, వెనక్కి వచ్చేయండి, మళ్ళా వచ్చేయండి. భూమి మీద జన్మించిన హ్యాపీ బర్త్డే అని మనం అంటాం, భూమి మీద జన్మించిన హ్యాపీ బర్త్డే కాదు, దేవుడు కొన్ని పాఠాలు నేర్పించడానికి దూరంగా పంపించాడు. అమ్మ కడుపులోంచి భూమి మీదకి వచ్చాం, ఇక అక్కడి నుంచి ఏడుపు. పుట్టగానే ఒకవేళ వాడు ఏడవలేదనుకోండి, తలకిందులుగా పెట్టి వీపు మీద ఒక దెబ్బ కొడతారట, క్యార్ 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 అని ఏడాలి. అప్పుడు స్టార్ట్ అవుతుంది ఏడుపు, చచ్చేదాకా ఏడవాలి. ఆయనకు దూరం అయిపోయాం, ఏడుపు తప్ప ఇంకేముంటది. ఆయనకు దూరంగా వస్తే, తిరిగి ఆయన దగ్గరికి వెళ్తే అక్కడ సంతోషం. అబ్బాయి అట్లా లేదు, నేను చావను, నేను వెళ్ళను, నేను ఇక్కడే ఉంటాను. ఎక్కడుంటావు, ఏది సేఫెస్ట్ ప్లేస్, ఏది బాగుంది, భర్త దగ్గర ఎంతకాలం ఉంటావు, అమ్మా నాన్న దగ్గర వాళ్ళు ఎంతకాలం ఉంటారు, కాలం మీద నిలబడతావా, ఎంతకాలం నీ ఒంట్లో బలం శక్తి ఆరోగ్యం ఉండేది. యాత్రికులం, ప్రయాణికులం, ఎదురు పత్రిక 11 అంటది. వాళ్ళు ఎదురు చూశారు, బాబు దేనికోసం ఎదురు చూస్తున్నామంటే, మా నాన్న దగ్గరికి వెళ్ళాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలి. అమ్మో, ఆయన లేకుండా చాలా కష్టం, ఆయన లేని భూలోకంలో ఎక్కడ పరిష్కారం ఉంది, ఎదురు చూస్తున్నారట. ఎబ్రి పత్రిక 11 భలే ఉంటాయి వాక్యాలు. ఎబ్రి పత్రిక 11:13. వీరందరూ ఆ వాగ్దానముల ఫలం అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశం యాత్రికమే ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారు మృతి పొందిరి. ఇలాగూ చెప్పువారు, తమ స్వదేశమును వెతుకుచున్నామని విశదపరుచుచున్నారు కారా. వారు ఏ దేశం నుంచి వచ్చారు ఆ దేశాన్ని జ్ఞాపకముందుకుని ఎడల మరలా వెలుటకు వారికి వీలు కలిగి ఉండును. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సమానం దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడిని అనిపించుకున్నకు దేవుడు వారిని సిగ్గుపడు. ఎలయనగా ఆయన వారి కొరకు ఒక పట్నము సిద్ధపరిచి ఉన్నాడు. ఏదేం తోటలోంచి బయటికి నెట్టేస్తే అప్పుడు స్టార్ట్ అయింది ఆకలి బాధ, ఆకలి మంటలు. ఇప్పటికీ అదే చాలా ఇంపార్టెంట్, కడుపు దేవుడు. బైబిల్ దేవుడు హీజ్ అవర్ ప్రొవైడర్, ఆయన మన కాపరి, పోషకుడు. నా తండ్రి ఇంట పని వారికి అన్న సమృద్ధిగా ఉందని రాయబడింది కదా, ఆయన అంటాడు మత్తయి సువార్తలో, లూకా సువార్తలో ఆయన మాట్లాడుతున్న మాటలు ఎంత బాగుంటాయో, లూకా సువార్త చదువుదాం. లూకాసు వార్తలో ఆయన అంటాడు 12వ అధ్యాయం, లూకాసు వార్త 12వ అధ్యాయం 12వ అధ్యాయము 22వ వచనం. అంతటా ఆయన తన శిష్యులు తిట్టాను, ఈ హేతువు చేత ఏమి తిందుమో అని మీ ప్రాణమును గూర్చేనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి చింతింపుకుడి. 24, కాపుల సంగతి విచారించుడి, ఆ విత్తవు కోయవు వాటి గరిసెలేదు కొట్లు లేవు, అయినా దేవుడు వాటిని పోషిస్తున్నాడు, మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. ఆకాశ పక్షులకి ఆయనే పోషకుడు, సముద్రపు జీవులకి ఆయనే పోషకుడు, అడవి మృగాలకు ఆయనే పోషకుడు. హీఈస్ ద ప్రొవైడర్, హీఈస్ ద ప్రొవైడర్, ఆయనే పోషకుడు. వాటికి ఏమన్నా తక్కువ ఉందా? ఏం తక్కువ ఉండదు. ఎంత బాగుంటాయో ఒకవేళ మనం ఆ బాధ్యత తీసుకొని పోషిద్దామని ట్రై చేస్తే. జూలో ఉన్న జంతువులు ఏమో ఎంత ఘోరంగా ఉంటాయో, బక్క చిక్కుపోయి ఎంత తిన్నా సరే హెల్దీగా ఉండవు. అడవిలో ఉన్న జంతువులు ఎంత బలంగా ఉంటాయో, ఎంత ఏపుగా ఎదుగుతాయో. ఆయన పోషకుడు, ఆయన పోషకుడు. ప్రిలరా, అర్థం చేసుకుందాం, అర్థం చేసుకుందాం. ఆయన పోషకుడు అన్నది ఆయన కాపురత్వంలో ప్రాముఖ్యంగా ఆయన పోషించేవాడు అన్న సత్యాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ ఆయన ఆయన కాపరిగా కాపరిగా తను తాను బయలుపరుచుకున్నాడు. మనం ఆయన కాపురత్వం కింద, ఆయన షిప్పర్షిప్ కింద, ఆయన షీప్గా, ఆయన గొర్రెగా, ఆయన మందగా, ఆయన ప్రజగా ఉండడానికి ఇష్టపడడం ఇదేదో మనం నష్టపోవడం కాదు, జీవితానికి అదే పరిష్కారం, జీవితానికి అదే పరిష్కారం. యెషయా గ్రంథం ఆయన మాట్లాడుతున్న మాటలు, యెషయా గ్రంథం 40వ అధ్యాయము 11వ వచనం, గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును. ఆ మేపడంలో పోషించడం మాత్రమే కాదు, ఇంకేం చేస్తారట, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మును ఆనించుకుని మోయను. స్తోత్రం, ఎంత బాగుందో, ఎంత బాగుందో. పిల్లలు కదా, పిల్లలు కదా, నడవలేదు, ఏం చేయాలి, భుజం మీద వేసుకోవాలి, చంకలు ఎత్తుకోవాలి, చంకలు ఎత్తుకోవాలి. ఆ మాటలే వాడుతున్నాడు, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మును ఆనించుకొని మోస్తాడు, మోస్తాడు. ఒకనొక వయసు వచ్చేసరికి ఎంత మంచి తండ్రి అయినా ఎంత మంచి తల్లి అయినా, ఒకనొక వయసు వచ్చేసరికి 30-35 సంవత్సరాల వయసు వచ్చేసరికి అట్లాగే పిల్లల్లాగే ఇంకా అమ్మా నాన్న అని చేయి చేస్తూ ఉంటే, ఇక మా పల్లెటూరులో తిడతారు, మాలుగా తిట్టరు, అడ్డంగా పెరుగు, నిలువుగా పెరుగు, అడ్డగాడిదా, కంచరిగాడిదా, బుద్ధి లేదు, సిగ్గు లేదు, ఇంకెంతకాలం భుజాల మీద ఉంటాం, ఇంకెంతకాలం గుండెల మీద ఉంటాం, ఇంకెంతకాలం ఆధారపడతాం, అదేంటి ఇలా అంటున్నారు. అంతే వాళ్ళ కెపాసిటీ, అంతే వాళ్ళు ఎట్లా పోషిస్తారు. నేను నువ్వు పైగా వాళ్ళని పోషించాలి, వయసు వచ్చిందిగా నువ్వు వాళ్ళని పోషించాలి. అర్థం కాదు, ఇప్పుడు దాకా ఎంత ప్రేమతో చూశారు, ఇప్పుడేమో నన్ను పొమ్మంటున్నారు, నన్ను పని చేయమంటున్నారు. ఇంకా మాట్లాడతాను, ఆడపిల్లల దగ్గరకు వచ్చేసరికి ఎంత గౌరవం, ఆడపిల్ల హాస్టల్ ఎట్లా చదువుతుంది అండి అంటాం, ఆహా చదువుతుంది, ధైర్యవంతురాలు చదువుతుంది, ఎంత బాగా మోటివేట్ చేస్తాము. ఆడపిల్లలను కూడా ఎంత బాగా మోటివేట్ చేస్తాం, పో పని చేసుకో సంపాదించుకో, పో పని చేసుకో సంపాదించుకో. ఈయన అంటాడు, ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని వాడను నేనే. ఆయన అంటాడు, ఎరా నేను చచ్చాననుకుంటున్నావు ఏంది, నీ నువ్వేదో నువ్వు కష్టపడి నువ్వేదో బతికేద్దామని ట్రై చేస్తున్నావు, నేను లేనా, నా హస్తం ఏమైనా కురచయిందా, నా శక్తి ఏమైనా తగ్గిపోయిందా. అదిగో ఆ శరీర సంబంధమైన తండ్రి, ఓ బయటకు అన్నట్టుకు నేనేమన్నా పొమ్మన్నానా, పొమ్మన్నానా. ఈ మాటలు భలే ఉంటాయి. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 4, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే. చంక దిగితే కొడతానంటాడు, చంక దిగితే కొడతానంట కొడతానంటాడు. ఎందుకు చంక దిగుతున్నావు? నేను ఎత్తుకుంటానుగా, నేను ఎత్తుకుంటానుగా, నేను ఎత్తుకుంటానుగా, నేను ఎత్తుకోను అంటే కదా నువ్వు బాధపడాలి. నేను ఎత్తుకుంటానుగా, ఆకాశ పక్షును పోషిస్తున్నాను, అడవి మృగాలను పోషిస్తున్నాను, అన్నిటిని పోషిస్తున్నాను. ఐఎమ్ ద లివింగ్ గాడ్ ఫర్ ఎవర్ ఫర్ ఎవర్. నేనేమన్నా దిగమన్నానా? నేను పోషించలేనన్నానా? నువ్వేంది నీ కాళ్ళ ముందు నిలబడతానన్నావు? ఎంత ఎంత ప్రేమ కలిగినాడు, ఎంత ప్రేమ కలిగినాడు. మూడో వచనమేమో, గర్భములో పుట్టినది మొదలుకొని తల్లి ఒడిలో కూర్చుని మొదలుకొని నేను చంక పెట్టుకున్నాను అన్నాడు. నాలుగో వచనంలో, ముదిము వచ్చే వరకు నిన్ను ఎత్తుకునేవాడును నేనే, తల వెంటుకుని ఎరగే వరకు నిన్ను ఎత్తుకునేవాడును నేనే, నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకుని ఉన్నాను, నేనే నిన్ను ఎత్తుకుని రక్షించేవాడును అంటున్నాడు. చంక దిగితే కొడతానంటాడు ఆయన. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప పోషకుడు, ఎంత గొప్ప పోషకుడు. గాడ్ ఈజ్ అవర్ ప్రొవైడర్, గాడ్ ఈజ్ అవర్ షెపర్డ్. ఆయన మన పోషకుడు. ఇక కొత్త నిబంధనలో ఆయన కాపరత్వం ఎంత అద్భుతంగా ఉంటుందో, మాటలు కాదు చేతల్లో చూపించాడు, మాటలు కాదు చేతల్లో చూపించాడు, చేతల్లో చూపించాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం అంటది, యోహాను సువార్త 10వ అధ్యాయం అంటది. కాపరి ఏం చేస్తాడు? జనరల్ గా 2 రకాల కాపర్లు ఉంటారు. ఒకడు జీతగాడు, దేనికోసం పనిచేస్తున్నావు అంటే జీతం వస్తుంది కాబట్టి పనిచేస్తాడు. ప్రాణం మీదకి వస్తే ఏం చేస్తాడు? పారిపోతాడు. నాకేం కావాలి, నాకేం కావాలి? మంద మీద పులో సింహమో ఎలుగుబంటి దాడి చేస్తుంది అనుకోండి, ఏం చేస్తాడు జీతగాడు? పారిపోతాడు. దేవుడు అట్లాంటి కాపరి కాదట. ఆయన ఎలాంటి కాపరో చెప్పడానికి వాడాడు ఈ పదాలు, భలే ఉంటాయి. యోహాను సువార్త 10వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయం 11, నేను గొర్రెలకు మంచి కాపర్ని. గొర్రెలు అన్నప్పుడు మరలా మీ మందలో గొర్రెలు కాదు, మనమే, మనమే ఆయన ప్రజలు, మనమే ఆయన మేపు గొర్రెలు. ఈజ్ అవర్ షెపర్డ్. ఆయన పోషిస్తాడు, అది అద్భుతం. రెండో మాట, మంచి కాపర్ని అన్నాడు కదా, అంటే ఏం చేస్తాడు? తర్వాత మాట, మంచి కాపరి గొర్రెల కొరకు తను ప్రాణం పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చిన చూసి గొర్రెలు విడిచిపెట్టి పారిపోవును, తోడేలు ఆ గొర్రెను పట్టి చెదరగొట్టును. జీతగాడు జీతగాడే గనుక గొర్రెలు లక్ష్యం చేయక పారిపోవును. నేను గొర్రెలకు మంచి కాపర్ని ఏం చేస్తావు, ఏం చేస్తావు? ప్రాణం పెడతాను, ప్రాణం పెడతాను. ఇది అర్థం కావాలి, ఇది అర్థం కావాలి. యేసుక్రీస్తు ప్రభు యొక్క కాపరత్వం, దైవం మానవ రూపాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన జనరల్ గా ఏం చేయాలి? ఆయన దేవుడు, మనం ప్రజలం. ఆయన దేవుడు, మనం ప్రజలం. మనం ఆయన కాళ్ళు నొక్కాలి, మనం ఆయన కాళ్ళు నొక్కాలి, మనం ఆయనకు సపరేలు చేయాలి, మనం ఆయన రుణం తీర్చుకోవాలి, మనం ఆయనకు భక్తి చేయాలి, పూజ చేయాలి, అది చేయాలి. అబ్బే అట్లా లేడు. ఆయన ఏమంటాడు? నేను పరిచర్య చేయించుకోవడానికి, పరిచారం చేయించుకోవడానికి రాలేదు. మరేం కూర్చోవు? పరిచర్య చేయడానికి. నువ్వు చేయడం ఏంటి మాకు? మీరు దేవుడు కదా, మీరు మా చేత పూజలు అందుకోవాలి కదా, మీరు మా చేత ఆరాధన పొందుకోవాలి కదా. మీరు అట్లా సింహాసనం మీద కూర్చుంటే మేము ఇసునిగారితో వేసిరాలి, అది కదా మేము చేయాలి. ఆహా, అది కాదు, అది కాదు. ప్రేమ లేనోడు అట్లా చేస్తారు. నేను మీ తండ్రిని, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మీ కొరకు నేను ప్రాణం పెడతాను. అది ఆయన కాపరత్వం. యేసుక్రీస్తు ప్రభు కాపరత్వాన్ని ఆయన, నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నకాడ, ఏమర్థమవుతుంది, ఏమర్థమవుతుంది? ప్రాణం పెట్టే కాపరు, ప్రాణం పెట్టే కాపరు. ప్రభునందు ప్రియులరా, అమ్మా నాన్న కూడా అలా చేయలేరు. చెప్తారేమో, చెప్తారేమో మాటలు, చెప్తారేమో మాటలు, అమ్మా నాన్న కూడా అలా చేయలేరు. యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు మంచి కాపరిగా, ప్రాణం పెట్టే కాపరిగా చెప్పాడు, చేశాడు, చూపించాడు. తిప్పాడు, చేశాడు, చూపించాడు. భవిష్యత్తు కోసం మాట్లాడుతూ ఆయన మాట్లాడతాడు. ఆయన 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ప్రాణం పెట్టే కాపురిగా చూసాం. భవిష్యత్తు కొరకు ఆయన మాట్లాడతాడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 20వ వచనం ఆయన మాట్లాడతాడు. గొర్రెల గొప్ప కాపురైన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధము రక్తమును బట్టి మృతుల్లో నుంచి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించచ్చు. అక్కడ రాయబడిన మాట గొర్రెల గొప్ప కాపురైన యేసు. యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానం కొరకు రాయబడతా ఉంది. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభు, నాకు ఈ గొర్రెలు, ఈ పనులు, ఈ బాధ్యతలు, మిమ్మల్ని పట్టించుకోవడం, మీ ఆలన పాలన, మీరు పిలవగానే పలకటం, దేవ అనగానే నేను మీ వైపు చూడడం, ఇవన్నీ నాకొద్దు. ఒక ఆయన ఎలాగన్నాడు, మిగతా విశ్వాసాలు ఎలాగుంటదంటే భక్తుడు దేవుడి వెనకాల పడాలి. అయ్యా నన్ను చూడు అని చెప్పి భక్తుడు కొండలు ఎక్కాలి, భక్తుడు సముద్రాలు ఎదాలి. ఆయన చాలా బిజీ, ఆయనకు అసలు మనసు ఉండదు. ఆయన దాన్ని ఏమంటారు, ఇలా మాట్లాడతారులేండి, మనకు పెళ్ళిళ్ళు ఉన్నట్టుగా, మనం భార్య భర్తలు ఉన్నట్టుగా, భార్య భర్తలతోటి బిజీగా ఉన్నట్టుగా అట్లాగే చూపిస్తారు దేవుణ్ణి. ఆయన చాలా బిజీగా ఉంటాడు. నువ్వు ఆయన ఎందుకు నీ వైపు చూడాలి? చూడు, బైబిల్ అలా చెప్పట్లే. దినమెల్ల చేతులు చాచి చూస్తున్నాడట రామ దగ్గరికని. తల్లైనా మరచును గాని మరవను. తల్లైనా మరచు, కొన్ని పదాలు ఉంటాయి బైబిల్లో విచిత్రంగా ఉంటాయి. నీ తల వెంట్రుకలన్నీ లెక్కించాడు. ఇద్దరు మాట్లాడుకుంటా ఉంటే, యెహోవాయందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటా ఉంటే చెవి ఎక్కి ఆలకిస్తాడు. మనం చేసినవన్నీ కూడా జ్ఞాపకార్థ గ్రంథంలో రాయబడతాయి. సచ్ ఎ లవింగ్ గాడ్, అంత ప్రేమ కలిగినవాడు. ప్రాణం పెట్టాడు గొర్రెల కాపరి. తిరిగి లేచిన తర్వాత పరలోకానికి వెళ్ళి ఏం చేస్తున్నాడు? అయిపోయింది, నా టాస్క్ అయిపోయింది, వాళ్ళ కోసం ఏదో చేశాను, వచ్చినోడు వస్తాడు, పోయినోడు పోతాడు, అట్లా లేడు. గొర్రెల గొప్ప కాపురైన యేసు ఏం చేస్తున్నాడట? విజ్ఞాపన ప్రార్థనలు మన కోసం తండ్రి దగ్గర విజ్ఞాపన ప్రార్థన. అబ్బా, భలే ఉంటుంది అన్నమాట. ఏంది, చనిపోయిన తర్వాత కూడా ఏది చేసేసావు కదా, నీ టాస్క్ అయిపోయింది కదా, నా టాస్క్ అయిపోయింది, ఇక నన్ను డిస్టర్బ్ చేయొద్దు, నా కిరీటం వచ్చేసింది, నేను పరలోకానికి వెళ్ళిపోయాను అనుకునేవాడు కాదు ఆయన. ఎబ్రీ పత్రిక ఏడవ అధ్యాయం ఇరవై ఐదు. ఈయన తన ద్వారా దేవుని వద్దకు వచ్చే వారి పక్షమున విజ్ఞాపన చేయటం. విజ్ఞాపన ఎవరి కోసం? మన కోసం. ఆయన విజ్ఞాపన చేయడం ఏంటి? భూమి మీద యేసుక్రీస్తు ప్రభు 33 సంవత్సరాల శరీరధారిగా ఉన్నప్పుడు ఎంత ప్రాకులాడాడో మన కోసం. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు పరలోక సింహాసనం మీదకి వెళ్ళినప్పుడు కూడా అట్లానే ఉన్నాడు. ఈయన తన ద్వారా దేవుని వద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. విజ్ఞాపన కర్తగా ఉన్నాడు. గొప్ప కాపరి, గొర్రెల గొప్ప కాపరి. ఇప్పటికీ ఆయన మళ్ళా, నేను వెళ్ళిపోతున్నాను, మీరు ఒంటరిగా ఉండిపోతారని బాధపడొద్దు, నేను మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తాను. నేను మిమ్మల్ని అనాథలుగా వదిలేను, నేను మీ కొరకు పరిశుద్ధాత్మదేవుని పంపిస్తున్నాను. పరిశుద్ధాత్మదేవుడు పెంతకోసి దిన ముందు వచ్చాడు, అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎంత అందుబాటులో ఉన్నాడో. వరాలు ఇస్తాడు, కృపావరాలు, ఫలాలు ఇస్తాడు, ఆత్మీయ ఫలాలు. మనతో ఉంటాడు, మనలో ఉంటాడు, మనం పాపం చేస్తే నొచ్చుకుంటాడు, మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఇంకో మాట ఉంది, ఇంకో మాట ఉంది, చాలా ఆశ్చర్యకరమైన మాటలు. ఈ మాటలు కొంచెం మీరు ధ్యానపూర్వకంగా అర్థం చేసుకుంటే బాగుంటుంది. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం, పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో ప్రధాన కాపరి, ప్రధాన కాపరి, చీఫ్ షెపర్డ్, గ్రేట్ షెపర్డ్, గొప్ప కాపరి అన్నకాడ గ్రేట్ షెపర్డ్, అట్లాగే మంచి కాపరి గుడ్ షెపర్డ్, ప్రాణం పెట్టే కాపరి గ్రేట్ షెపర్డ్, చనిపోయిన తర్వాత కూడా మన కొరకు విజ్ఞాపన చేసే కాపరి. ఇక్కడ మొదటి పేతురు 5:4లో చీఫ్ షెపర్డ్, ప్రధాన కాపరి, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారిని మహిమా కిరీటం పొందుదురు. మళ్ళా వస్తాడు, మళ్ళా వస్తాడు, ప్రత్యక్షమవుతాడు. ఏం చేస్తాడట? నువ్వు చేసిన చిన్న చితక పనులన్నింటినీ ఓ చేసావులే, నేను చేసిన దాంతో పోల్చుకుంటే నువ్వు చేసింది ఎంత అందట. ఆయనలాగే ఆయన మనసు అర్థం చేసుకొని కాపురత్వం చేయడానికి, కొంతమందిని బలపరచడానికి, ఆయన మందను మేపడానికి బాధ్యతలు తీసుకున్నావు కదా, వచ్చి కిరీటం పెడతాడట. పేతుని అడిగాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అయ్యా నేను ప్రేమిస్తున్నాను. నువ్వు నన్ను ప్రేమిస్తా ఉంటే ఐ లవ్ యూ చెప్పు. ఆహా అన్లా, ఏమన్నాడు? పోయి నా గొర్రె పిల్లల మేపు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? మరి ప్రేమిస్తే నేను ప్రేమించినట్టుగా నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ ప్రేమించు. వాళ్ళ కోసం ఏదైనా చెయ్యి, వాళ్ళ కోసం ఏమైనా చెయ్యి. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అవును ప్రభు, నేను ప్రేమిస్తున్నాను. అయితే నా ప్రజల మేపు, అయితే నా గొర్రెని కాయి, ప్రధాన కాపరి. ఆయన మనకు రోల్ మోడల్. వినండి 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 ఈ మాట. నేను, నా భర్త, నా ఇద్దరు పిల్లలు, మేము 4, మేమిద్దరము, మాకిద్దరు, అంతే. బంగారు కుటుంబం, బంగారు కుటుంబం. ఎంత మేము ప్రేమించుకుంటామంటే ఒకరిని ఒకరు ప్రాణంతో సమానంగా ప్రేమించుకుంటాం. అది కాదు కాపరత్వం అంటే, అది కాదు యేసుక్రీస్తు ప్రభు పాదాల దగ్గర నేర్చుకోవాల్సిన పాఠాలు. ఆయన ఏమన్నారంటే, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించుదుము. నేను నా ఇంటి వారు అందరం కలిసి ఆయన సేవించాలి. అందరం కలిసి ఆయన కోరుకుంటున్నట్టుగానే మా తరంలో మా చుట్టూ ఉన్న వాళ్ళకి నేనేమైనా చేయాలి. లవ్ యువర్ గాడ్, లవ్ యువర్ నైబర్, లవ్ యువర్ నైబర్. నిజంగా ప్రిలరా అర్థం చేసుకుందాం. సహోదరుడు అగస్టిన్ జబ్ కుమార్ గారు ఈ 8వ తేదీన నెక్స్ట్ మంత్ 11th batch వెళ్తా ఉంది నార్త్ ఇండియా పరిచయ చూడడానికి. మళ్ళా ఏప్రిల్ మాసంలో 12th batch వెళ్తా ఉంది. ఒకవేళ మీరు మిషన్ ట్రిప్స్ కు వెళ్ళకపోతే గోల్డెన్ ఆపర్చునిటీ, ఫ్లైట్ ఎక్కి తీసుకెళ్తాం చక్కగా, ఒళ్ళు అలవకుండా, కాళ్ళకి వాపు రాకుండా, యేసుక్రీస్తు ప్రభు జాగ్రత్తగా మెల్లగా నడిపించినట్టుగా మెల్లగా. అసలు మీ జేబులో రూపాయి పెట్టే పని ఉండదు. అంటే ఇనిషియల్ గా 15,000 కట్టమంటాం, ఆ 15,000 అవన్నీ అయ్యేది కాదు, అందులో సగం డబ్బులు మళ్ళీ ఎస్ఎఫ్జీ పెట్టాలి. ఏం చేయడానికి ట్రై చేస్తామంటే కొన్ని పాఠాలు చూపించాలి. నిజంగా ఆడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ జీవితాలను చూసిన తర్వాత ఏమర్థమవుద్ది అంటే, ఇది కదా రుణం తీర్చుకోవడం అంటే, రుణం తీర్చుకోవడం అంటే ఇది కదా. ఆయన ప్రాణం ఇచ్చాడు, ఆయన జీవితాన్ని ఇచ్చాడు, ఆయన రక్షించుకున్నాడు, ఆయన పరలోకాన్ని ఇస్తానంటున్నాడు, ఆయన కిరీటాలు పెడతానంటున్నాడు, అన్ని చేస్తానంటున్నాడు. మరి మనల్ని ఏం చేయమన్నాడు? పోయిన గొర్రెను మేపు అన్నాడు. బీహార్ రాష్ట్రానికి అగస్టిన్ గారిని దేవుడు పిలిచినప్పుడు చెన్నైలో కంపెనీలో ఉద్యోగం చేసుకుంటున్నాడు. అక్కడి నుంచి బీహార్కి రమ్మన్నాడు. ఆయన ఏమంటాడు, నువ్వు భలే ఉన్నావు ప్రభు, నేను డబ్బులు పంపిస్తాను కానీ నన్ను పిలవద్దు అంటాడు. ఆ మాట ఆయన పుస్తకంలో రాస్తాడు. పరలోకం నుంచి ఆ 2 కన్నులు కనబడి ఆ కళ్ళల్లోంచి నీరు 2 చుక్కలు కారి ఈ మనిషి మీద పడితే బోర్లు పడి సరెండర్ చేసుకున్నాడు. దేవుడి కంట్లో నీళ్లు చూసిన తర్వాత సరెండర్ చేసుకోకుండా ఉండలేకపోయాడు. వెళ్ళాడు బీహార్ ప్రాంతానికి, వెళ్ళాడు, సేవ చేస్తున్నాడు అన్న, బ్రతికే ఉన్నాడు. అందుకే వాళ్ళు చచ్చిపోయేలోపు వెళ్ళి చూడాలి, వాళ్ళు చచ్చిపోయేలోపు వెళ్ళి కలవాలి, వాళ్ళు చచ్చిపోయేలోపు వెళ్ళి కలవాలి. వాళ్ళకి వాళ్ళని ఏ దర్శనం వాళ్ళని అట్లా నడిపిస్తా ఉంది, ఏ ఎందుకు అంత డెడికేషన్ తో వాళ్ళు జీవిస్తున్నారు. సరే ఆయన వెళ్ళాడు, ఓకే, ఆయన భార్య అక్క తన కూడా దేవుని కొరకు సమర్పించుకున్న అమ్మాయి, తను బీహార్ ప్రాంతానికి వెళ్ళాలనుకుంది, పెళ్లి చేసుకోకుండా సేవ చేయాలనుకుంది. ఆడపిల్ల పెళ్లి చేసుకోకుండా బీహార్కి వెళ్తామంటే ఎవరు ఒప్పుకుంటారు? కాబట్టి పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. మరుగుదొడ్లు లేని ప్రాంతం, తాటాక తడకలతో చేసిన ప్రాంతం. ఒకప్పుడు అన్నాడు, జస్ట్ మీరు ఊహించండి, కొత్తగా పెళ్ళైన అమ్మాయి టాయిలెట్ లేని ఇంట్లో కాపురం చేయాల్సి వస్తే, ఆ టైంలో ఆవిడకి డయేరియా వస్తే ఎట్లా ఉంటుంది? కొత్తగా పెళ్ళైన అమ్మాయి నార్త్ ఇండియా వచ్చింది, డయేరియా వచ్చింది, టాయిలెట్ లేదు, ఎట్లా ఉంటుంది? అది మేము చేసిన సేవ. అలాంటి అనుభవాల్లో కూడా ఆయన స్థుతిస్తూ వచ్చాం, మా కంఫర్ట్ సేవ్ చూసుకోకుండా. ఇద్దరు పిల్లల్ని పెంచడమే కష్టం, వాళ్ళు ఎంతమంది పిల్లలు అనాథ పిల్లల్ని చేర్చుకొని ఆర్పనిధులు పెట్టి వాళ్ళందరిని పోషిస్తూ, వాళ్ళందరిని పోషిస్తూ వాళ్ళ ఆహ్లాపాలను చేసుకుంటూ భవిష్యత్తు తరాలను ప్రభుదే నడిపించడానికి. ఆయన మంచి కాపురి, ఆయన గొప్ప కాపురి, ఆయన ప్రధాన కాపురి. ఎందుకు ఎట్లాగైనా ప్రత్యక్షమయ్యాడంటే నీకు నాకు పాఠాలు చెప్పడానికి, నీకు నాకు పాఠాలు చెప్పడానికి. ఎందుకంటే సేవకుడిని కాపరి అని బైబిల్ సంబోధించింది. ఏం చేయాలి, ఏం చేయాలి? నిజంగా ఈ పశువుల పెంపకం ఎట్లా ఉంటుంది అంటే, ఈ పూట వద్దులే అంటే కుదరదు, ఈ పూట వద్దులే, ఈ ఒక్క పూటకి ఏం పెట్టను అంటే కుదరదు. ప్రతి పూట మూడు పూటలో పోషించాలి. అరుస్తా ఉంటే నీళ్లు తీసిరా, అరుస్తా ఉంటే గడ్డి తీసిరా, అరుస్తా ఉంటే రా అని ప్రతి పూట వాటిని చూడాలి. ఎందుకో మనకి కాపరత్వం అంటే ఏమర్థమైందంటే ఆదివారం మాత్రమే, ఆదివారం మాత్రమే గొర్రెలు, ఆదివారం మాత్రమే కాపరి, ఆదివారం మాత్రమే సేవ, ఆరు రోజులు పస్తులే. అది కాదు కాపరత్వం అంటే, అది కాదు కాపరత్వం అంటే. ఎట్లాగే ఈయన ప్రత్యక్షమయ్యాడో, ఎలా మాట్లాడుతున్నాడో, ఈ మాటలు మనకు అర్థమైతే, ఈ మాటలు మనకు అర్థమైతే మనం అలా ఉండాలి, ఆయన అడుగు జాడల్లో నడవాలి. అలాగే కోరుకుంటున్నాడు, ఆయన కోరుకుంటున్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం కొన్ని మాటలు మాట్లాడుకుని ధ్యానం చేసి ప్రార్థన చేసుకుంటాం. యెహోవా రా కాపురైన దేవుడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం. గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెట్టే కాపురి, నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. అట్లాగే 3వ వచనం, 10వ అధ్యాయం 3వ వచనం, 10వ అధ్యాయం 3వ వచనం, అతనికి ద్వారపాలకుడు తలుపులు తీయును, గొర్రెలు అతని స్వరము వినును, అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపులకు నడిపించును. హీ నోస్ హిస్ షీప్. ప్రతి గొర్రెని పేరు పెట్టి పిలిచే దేవుడు, ప్రతి గొర్రెని పేరు పెట్టి పిలిచే దేవుడు. ప్రతి గొర్రెని పేరు పెట్టి పిలవడమే కాదు, ఆయన అంటాడు నీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడ్డాయి. అవునా ప్రభు? అవును అవును. నీ జీవితకాల దినాలన్నీ నిర్ణయించబడ్డాయి, మన ఎముకలన్నీ ఆయనకు మరుగేయలేవు. ప్రతి ఎముక ఆయనకు తెలుసు, ప్రతి వెంట్రుక ఆయనకు తెలుసు, ప్రతి దినము ఆయన నిర్ణయించాడు. ఎంత స్పెషల్ కేర్ ఫోకస్డ్ గా ఉంటాడు మన మీద. హీ నోస్ హిస్ షీప్. ఆయన తన గొర్రెలను ఎరుగును, ఎరుగును అట్లా రాయబడ్డమాట. పేరు పెట్టి పిలుస్తాడు, పేరు పెట్టి పిలుస్తాడు. 4వ వచనం ఏమంటుందంటే అతడు తన సొంత గొర్రెలన్నింటినీ వెలుపలకు నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును, గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక అవి అతను వెంబడించును. దూరంగా ఉండడు, ముందు ఉంటాడు, పక్కనే ఉంటాడు, నడిపిస్తాడు. ఆయన ఆయన అర్థమవుతాడు. ఆయన తన గొర్రెలను ఎరుగుతాడు, తన గొర్రెలకు తానేంటో అర్థమయ్యేటట్లుగా చేస్తాడు. హీఈస్ నోన్ బై హిస్ షీప్. ఆయన గొర్రెలు ఆయన్ని ఎరుగుతాయి, స్వరం వింటాయి, అతని స్వరం ఎరుగును, స్వరం ఎరుగును. ఆ మూడో వచనం రాయబడ్డ మాట ముందుగా నడుస్తాడు. నాలుగో వచనం రాయబడ్డ మాట వాటికి ముందుగా నడిచిన ఎల్లే శిష్యే ముందు ఉంటాడు. అర్థమేంటి? అంతా ఆయనదే కేర్, లీడింగ్ ఆయనదే, అంతా ఆయనే చూసుకుంటాడు. యుద్ధంలో ముందుంటే ఏమవుతుంది? అటాక్ జరిగేది అక్కడే ముందే. ఫ్యామిలీలో ఎలా ఉండాలి? ముందుండాలి. ఏదైనా నాకు చెప్పాలి, ఏదైనా నేను చేయాలి. ఐఆమ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. ముందుంటాం. ఆయన లీడ్ తీసుకుంటున్నాడు, ఆయన ముందుంటాడు. పదవచ్చేయంతో వచ్చిన గొర్రెల పోవు ద్వారము నేనే, నాకు ముందుగా వచ్చిన వారందరూ దొంగలు దోచుకుని వారే ఉన్నారు, గొర్రెల వారి స్వరం వినలేదు. నేనే ద్వారమును. అక్కడ రాయబడ్డ మాట ఆ ముందు వచ్చిన వారు దొంగలు. ఆయన నిజమైన కాపురి. ఏమాత్రం మిస్యూజ్ చేయడు. ఏమాత్రం అసలు మన దగ్గర నుంచి ఏమి ఆశించడానికి కూడా ఆయనకు అక్కర్లేదు, ఆశించేవాడు కాదు. అందుకే అగాపే ప్రేమ, అన్కండిషనల్ లవ్. ఏదో ఆశించి చేసేది కాదు. నువ్వు అందంగా ఉన్నావను, నువ్వు బలంగా ఉన్నావను, జాగ్రత్తగా మేపి ఒకరోజు మటన్ బిర్యానీ చేసుకుని తిందామను, అది కాదు. అలాంటి మనస్తత్వం కాదది ఆయనది. ఇచ్చే మనస్తత్వం ఏం ఆశించట్లా. పదిహేడవచ్చును నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెడుతున్నాను. ఆయన అన్ని ఇచ్చాడు, ప్రాణం కూడా ఇచ్చాడు. మరి ఏం ఆశించాడు మన దగ్గర నుంచి? నాట్యం. ఏం ఆశించలా. పుచ్చుకోవడం కంటే ఇచ్చుట ధన్యత. అది యేసుక్రీస్తు ప్రభు చూపించాడు. ఇవ్వడమే. నువ్వు కృతజ్ఞత కలిగి నేను బాకీ పడిపోయాను, నేను రుణ పడిపోయాను, ఆయన రుణం తీర్చుకోవాలి, ఆయనకి ఏదో రకంగా కొంచెమైనా చేయాలి, ఏమీ చేయకుండా ఏం మొహం పెట్టుకుని ఆయన దగ్గరికి వెళ్తాను నువ్వు అనుకోవాలి తప్ప ఆశించేం చేయట్లేదు ఆయన. తొమ్మిదవచనం నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షించబడిన వాడే. ఆయన రక్షించే దేవుడు, లోపలికి తీసుకెళ్లే దేవుడు, అవకాశం ఇచ్చే దేవుడు. ఎంట్రీ డోర్ ఆయనే. మన పాపాలు, దోషాలు, అతిక్రమాలన్నీ అబ్బే అస్సలు నీలాంటి పరలోకానికి రావడానికి వీలు లేదు అన్నట్టుగా ఉంటారు. మరేం చేస్తున్నాడు? పెనాల్టీ అంతా నేను కడతాను, నీ పనిష్మెంట్ అంతా నేను భరిస్తాను, నేను మాత్రం రక్షించుకుంటాను. రక్షణ దగ్గర ఉచితంగా రక్షించబడ్డాం కదా, అలాగని చెప్పి మన అర్హులమా? అనే కాదు. అమ్మో ఎంత ఘోరమో మనం. అలాంటి మనల్ని ఎట్లా రక్షించుకున్నాడు? మాటలతో చెప్పలేని ప్రేమది. పదవచనం అంటాడు, దొంగతనమును హత్యను నాశనం చేయడానికి వచ్చిన గాని మరి దేనికి రాడు? గొర్రెలకు జీవం కలుగుటానికి, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తిని. ఏమిస్తున్నాడు? జీవం, లైఫ్. నాట్ ఓన్లీ లైఫ్, అబౌండెంట్ లైఫ్, సమృద్ధి జీవం, ఎటర్నల్ లైఫ్, నిత్య జీవం, శాశ్వత జీవం. ఇప్పుడు పోషించడం, కాపాడడం, నడిపించడం మాత్రమే కాదు, సదాకాలము నిత్యము ఆయన జీవింప చేయడానికి ఆయన సమృద్ధి జీవాన్ని ఇచ్చే దేవుడు. హీజ్ మై షిపర్డ్, ద లార్డ్ ఈజ్ మై షిపర్డ్. యెహోవా నా కాపరి, యెహోవా రా, ఆయన నా కాపరి. ప్రభునందు పిల్లరా, ఆయన కాపురత్వం నుంచి డబ్బు కిందకు, మనుషుల కిందకు, లేకపోతే నన్ను నేను చూసుకుంటానులే అని చెప్పి ఏదో ఒక రకంగా ట్రాప్లో పడొద్దు. వాడు ఎప్పుడు చెప్తానే ఉంటాడు, ఇది బానిసత్వం, ఆయన కిందన ఉండడం బానిసత్వం. నీ ఎంతటి ఇండివిజువల్గా ఉండాలి. ఇండివిజువల్గా ఉంటే ఏమవుతుంది? మటన్ బిర్యానీ అయిపోతుంది, ఎత్తుకుపోతాడు. ఆయనకు దూరం అయితే ఏమైపోతాం? ఆయన సంరక్షణ, ఆయన కాపుదల మనకు క్షేమం. ప్రభు ఈ మాటలు మన వినికిల్లో ఫలిపచ్చేది కాక. ఆమేన్.